சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். பதஹாரோ அத்தியாயம் பதிஹேழவ ஸ்லோகம். ஆத்மசம்பாவிதாஸ்தப்தாஹ தனமானமதான்விதாஹ யஜந்தே நாம யஜ்ஞைஸ்தே தம்பேனா விதி பூர்வகம். தெய்வ அசுர சம்பத்தி அனே விஷயாన్ని మనకు ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. దైవీ సంపత్తి గురించి చెప్పిన తర్వాత ఆరవ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు ఆసురి సంపత్తిని గురించి వివరంగా చెప్తున్నారు. ఏ గుణాలు ఉంటే ఆధ్యాత్మికంగా మనిషి ఎదుగుతాడు, ఏ గుణాలు ఉంటే ఆధ్యాత్మికంగా పతనమవుతాడు, దైవీ గుణాలు ఉంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు మనిషి, ఉన్నతుడవుతాడు. దైవీ గుణాలు లేకుండా ఆసురీ గుణాలు ఉంటే ఆధ్యాత్మికంగా పతనమవుతాడు. ఈ ఆధ్యాత్మికంగా ఉన్నతుడవటం, ఆధ్యాత్మికంగా పతనం అవటం అంటే ఏమిటి అంటే, ఆధ్యాత్మికంగా ఉన్నతి నందిన వ్యక్తికి సంతోషము, శాంతి, సుఖము అన్నీ లభిస్తాయి. ఆధ్యాత్మికత చింతన లేని ఆధ్యాత్మికంగా పతనమైన వ్యక్తికి ఆసుర గుణం వలన శాంతి ఉండదు, సంతోషము ఉండదు, సుఖము ఉండదు, ఎటువంటి ఆనందం ఉండదు ఆ వ్యక్తికి. ఆనందం ఉన్నట్లుగా కనపడుతుంది బయటికి ఎండమావిలాగా, కానీ నిజంగా ఆనందం ఉండదు వాళ్ళకి. అధార్మికంగా ఉండేవాళ్ళకి, తప్పు చేసేవాడు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేడండి. నటిస్తాడు ఉన్నట్లుగా, ఏదైనా తాత్కాలిక లాభం కోసం అధర్మంగా అనైతికంగా వెళుతున్నప్పుడు నటిస్తాడు ఆనందంగా ఉంటున్నట్లు. ఆ ధనాన్ని చూసుకోను, తన పనులను చూసుకొని ఆనందిస్తున్నట్లుగా కనపడతాడే, కానీ లోపల లోపల మనిషికి ఒక దిగులు, భయం, చింత ఉంటూనే ఉంటుంది. అందుకని మనం చేసే అనైతికమైన పనులు మనల్నే వెంటాడుతూ ఉంటాయి. నువ్వు బయటికి చెప్పుకుంటావో చెప్పుకోలేవో ఏమన్నా కానీ, ధర్మం గనక లేకపోతే నీ దగ్గర, నీకు నీవే నీ యొక్క మనశ్శాంతిని దూరం చేసుకుంటావు, దాంట్లో సందేహమే లేదు. ధర్మం అనేటువంటిది అటువంటిది. నైతికత, విలువలు ఇవన్నీ కూడా మన సుఖశాంతి కోసం పెట్టినవే, ఎవరి కోసమో పెట్టినవి కాదు. నువ్వు పాటిస్తే నువ్వు సుఖంగా ఆనందంగా ఉంటావు, లేకపోతే నువ్వే దుఃఖపడతావు. మరి ఇలా తెలిసిన తర్వాత కూడా మనుషులు ఎందుకండి అనైతికంగా, అధార్మికంగా చూస్తున్నాం కదా ప్రపంచంలో, ఇలా చేస్తున్నారేమిటి అంటే, ఏమీ లేదు, ఆ అనైతికంగా చేసేటప్పుడు, అధార్మికమైన పనులు చేసేటప్పుడు, ధన సంపాదన కోసము, పేరు సంపాదన కోసము, కీర్తి ప్రతిష్టల కోసము అనైతికంగా పోయినప్పుడు ఆ ఫలం వెంటనే కనపడదు. అది వచ్చిన విషయం. ధార్మికమైన నైతికమైన పనులు చేసినా కూడా ఫలం వెంటనే కంటికి కనపడదు. కంటికి కనపడితే వెంటనే తెలుసుకుంటాడు కదా మనిషి, దురదృష్టవశాత్తు మనం చేసే నైతికమైనటువంటి ధార్మికమైన పనులు వాటి ఫలం వెంటనే మన కంటికి కనపడదండి. అదేవిధంగా అధార్మికమైన అనైతికమైన పనులు మనం చేసినప్పుడు మన తృప్తి కోసం, సంతోషం కోసం, దాని యొక్క పాప ఫలం కూడా వెంటనే కనపడదు. అది సీక్రెట్. అక్కడ అది ఎప్పుడు ఎక్కడ దెబ్బ కొడుతుందో నీకే తెలియదు. మంచి పనులు కూడా అంతే. కానీ వివేకవంతుడైన వాడు ఈ ధార్మికమైనటువంటి, నైతికమైనటువంటిది ఇప్పుడు ఫలం కనపడకపోయినా కూడా నేను ఇలాగే ఆచరిస్తాను, పాటిస్తాను, ఫలం ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో నాకు అనవసరం, నాకు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నైతికంగా జీవించాలని కోరికొన్నది నేను జీవిస్తాను. ఇది పాటించకపోతే దుష్పరిణామాలు ఉంటాయని నాకు తెలుసు. అదే కదా వివేకం అంటే. దుష్పరిణామాలు ఉంటాయి, చాలా దాన్ని వైలేట్ చేయడం వలన వచ్చేటటువంటి రిపర్కషన్స్ అంటారు, అవి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎప్పుడో ఎక్కడో కొడుతుంది మనల్ని అనే వివేకం ఉన్నవాడు దాని ఫలితం కోసం ఎదురు చూడడు, చేస్తూ ఉండడమే తన పని, ధర్మబద్ధంగా జీవించడమే నా పని అని జీవిస్తాడు. కానీ అవివేకుడు ఏం చేస్తాడంటే ఆ పాప ఫలం వెంటనే తెలియక తాత్కాలికమైనటువంటి ఆ సుఖం కోసం, ఈ తాగుడే కావచ్చు, మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, రకరకాలైనటువంటి బలహీనతలు ఉంటాయి మనిషికి, పాప పనులు, అవి చేసేటప్పుడు వాడికి వెంటనే ఆ పాప ఫలం వెంటనే రాదు, ఆ దుఃఖం. అందువల్ల అవివేకుడికి గ్రహించలేడు, రాదనుకుంటాడు ఫస్ట్, తెలిసినా కూడా వచ్చినప్పుడు చూస్తానులే అనుకుంటాడు, అంత ధీమా, అట్లని చేస్తాడు. వివేకం లేని వాడు ఇట్లా చేస్తాడు, వివేకం ఉన్నవాడు ఇలా చేస్తాడు. ఏమండి, అందరికీ వివేకం ఉంటుందా? ఉండదు కదా. మరి అవివేకం ఉన్నవాడు ఏం చేస్తారు పాపం? అప్పుడు ఏం చెప్తుందంటే శాస్త్రం, వివేకం ఉన్నదో లేదో, అవివేకం ఉన్నదో ఇవ్వద్దు, వదిలిపెట్టు వాటిని. పాప భయం ఉందా లేదా నీకు? కనీసం పాప భయం అన్నా ఉండాలండి మనిషికి. పాప భయం లేకపోతే మహా తప్పులు చేస్తాడు. ఎందుకంటే వివేకము లేదు, పాప భయము లేకపోతే వాడి అరాచకాలకు అంతుంటుందా? ఇప్పుడు జరిగే అరాచకాలన్నీ అంతే కదండి. ఎంతెంత అరాచకాలు చేస్తున్నాడు ఒక్కొక్కడు, పాప భయం లేకపోబట్టే కదా. వివేకము లేదు, ఎందుకంటే లాంగ్ రన్లో ఇది నన్ను దెబ్బ కొడుతుంది అనే విషయం ఏ రోజైనా సరే, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు అయినా సరే కేసు బయటకు వస్తున్నదా లేదా, కోర్టులో కేసు వేస్తున్నారా లేదా, జైలుకు వెళుతున్నారా లేదా, నువ్వు ఇక్కడ తప్పించుకున్నా కూడా భగవంతుడి నుంచి తప్పించుకోలేవు. కనుక అది పాప భయం ఉండాలి మనిషి. అలా లేనప్పుడు ఏమవుతాడు మనిషి అంటే పతనమైపోతాడు. కనుక మన యొక్క సనాతన ధర్మం ఏం చెప్తుంది మనకంటే, ధర్మబద్ధంగా జీవించు, దానికోసం నువ్వు కొన్ని త్యాగం చెయ్యాలి. ధనము, కీర్తి, ప్రతిష్ట నువ్వు కావాలని విపరీతమైన కోరిక ఉంటే నువ్వు తప్పుదారులు వెళతావు, వస్తే వస్తాయి, వాటి కోసం నేను అనైతికంగా వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పి మనసులో నిర్ణయించుకోవాలి. అటువంటి నిర్ణయం లేనప్పుడు ఏమవుతుందంటే మనిషి దిగజారుతాడు, విలువల్ని కాంప్రమైజ్ అయిపోతాడు. వివేకం ఉన్నవాడైతే ఏం చేస్తాడు? ఎవడైతే ఏ పాప పనులు చేస్తాడో అవి వాడు చేయడం నాకు ఇష్టం లేదు, అది పాప పనే కదా. పాపం అంటే ఏమిటో మహాపాపాలు అనుకోకండి, అది కూడా మహాపాపమే. అంత శబ్దం చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం లేదు. ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు ఒక్కడు చూడండి, ఒక్క వ్యక్తి. పిల్లల హృదయాలు ఎట్లా అవుతాయి, పెద్దల హృదయాలు ఏమవుతాయి ఆ శబ్దానికి తెలుసా? మన ఇంట్లో వాల్యూమ్ ఎక్కువ పెట్టినా అంతే, పాపమే. ఎక్కువ వాల్యూమ్ పెట్టకూడదు. అవతల వాళ్ళకి ఏది చేస్తే నాకు ఇష్టం లేదో అది నేను అవతల వాళ్ళకి చెయ్యకూడదు. నేనే ఆ ప్లేస్లో ఉంటే నేను ఎట్లా భావిస్తాను ఆలోచించాలి. ఆత్మనస్తు ప్రతికూలాన్ని పరేషాం న సమాచరేత్, పరులకు చెయ్యవాకు. నీకు ఇష్టం కాని దాన్ని పరులకు చెయ్యకు. నాకు ఇష్టమైనది కదా అని చెప్పి చెయ్యకు. ఏది ఎవరు చేస్తే నీకు ఇష్టం లేదో అది నువ్వు చేయవద్దు. అన్నీ తెలుసండి, తెలుసు. కానీ కానీ ఏమిటి, నీకు ఆధ్యాత్మికంగా ఎదగాలని ఉందా లేదా? శాంతి పూర్ణత రావాలని అనుకుంటే ఇలా జీవించు అంటున్నారు కృష్ణ పరమాత్మ. కానీ ఈ మూర్ఖులు ఉన్నారు చూసారా, ఆసురికి సంపత్తి ఉన్నవాళ్ళు. వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పనులు, వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుందంటే, ఏమండి ఇక్కడవన్నీ అసురుల సంపత్తి వినేటప్పుడు ఎక్కడో ఎవడో చూడద్దు, మనలోనే ఉన్నారు. ఎక్కడన్నా ఉంటే పట్టుకోవాలి వాడిని, పట్కార పెట్టి పట్టుకున్నట్టే. పట్కారతో పట్టుకుంటారు చూసారా, అట్లా పట్టుకోవాలి. గుణాలు ఏమన్నా ఉంటే మనలో వెతికి వెతికి పట్టుకోవాలి. టార్చ్ లైట్ వేసి మరీ పట్టుకొని వాటిని అట్లా వేలితో తీసి బయటేయాలి. నాకు వద్దు ఈ గుణం అని. ఏమేమిటని విన్నాం, చాలా వరకు చూస్తున్నాం. ఆత్మసంభావితాహ, వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటుంటారు. ఆత్మ అంటే తమను తామే, సంభావిత అంటే పొగుడుకోవటం, గొప్పలు చెప్పుకోవడం. ఎప్పుడు నేను నేను ఎక్కువగా మాట్లాడుతుంటారు. నేను పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు వాళ్ళు, మనం అని ఉపయోగించరు. నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను అక్కడికి వెళ్ళాను. ఈ నేను అనే పదం ఎక్కువసేపు ఉపయోగించాడు అంటే ఎక్కువ ఇండివిజువాలిటీ అని అర్థం. నేను 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 ఇది చేశాను, నేను అక్కడికి వెళ్ళాను, నేను అంటుంటాడు. అవతల వాళ్ళు చెప్పేది వినడు. దీన్నే ఆత్మసంభావితాహ అంటారు. అందుకని ఈ నేను ఆ పదాన్ని తగ్గించాలి. సమాజంలో కానీ కుటుంబంలో కానీ గొడవలు రావడానికి కారణం ఈ నేనే. ఒక టీం వర్క్ చేయాలన్నా, ఒక సమాజంలో ఏదైనా చేయాలంటే కూడా నేను నాది అనే దాన్ని వదిలిపెట్టినప్పుడే చేయగలుగుతాం. ఎందుకు నలుగురు మనుషులు కలిసి ఒక పని చేయలేరు, 10 మంది కలిసి ఎందుకు చేయలేరు తెలుసా? ధర్మాన్ని ఎందుకు రక్షించలేకపోతున్నామో తెలుసా? అధర్మం ఎందుకు పెరుగుతున్నదో తెలుసా? ప్రతి మనిషి తన వ్యక్తిత్వం, తన స్వార్థం, తన పేరు, తను అనుకున్నదే చెయ్యాలి అంటాడే కానీ ఎవరితోనూ కలవడు. ఒకటితో ఒకటి కలిసి చేసేదే లేదు. అందుకే చెప్తారు సంఘటనమే శక్తి హై అంటారు. సంఘటనలోనే శక్తి ఉన్నది. కలిసి చెయ్యాలి. కలిసి చేసేటప్పుడు నీ ఇండివిజువాలిటీని వదులుకోవాలి, తప్పదు. కానీ వదులుకోడే మనిషి? కుటుంబంలో అయినా అంతే చూడండి. నా మాట నెగ్గాలి అని భర్త ఆలోచిస్తాడు, భార్య కూడా నా మాటే నెగ్గాలంటుంది. పిల్లలు ఏమంటారు? నేను చెప్పిందే నెగ్గాలి. అవునా కాదా? నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి? ఉన్నదా లేదా ఆ మాట? అప్పుడే కదా కుటుంబం దెబ్బతినేది. దీనికి కారణం ఏమిటంటే వ్యక్తి యొక్క ఓరియంటేషన్, ఇండివిజువల్ ఓరియంటేషన్, ఇండివిజువాలిటీ, తీవ్రమైన ఇండివిజువాలిటీ, ఇంటెన్స్ ఇండివిజువాలిటీ అన్నమాట. అలా ఇండివిజువాలిటీ ఉన్నప్పుడు ఇంట్లో కుటుంబం కలిసి ఉండలేదు, సమాజము కలిసి ఉండలేదు, ఆ సమాజం ప్రపంచంలో ఒకటిగా నిలబడలేదు. కనుక వ్యక్తి నిష్ఠ ఉండకూడదు, సమాజ నిష్ఠ కావాలి. కృష్ణుడు చూశారా, కృష్ణుడు అంతటి వాడు గుర్రాలను కాళ్ళు కడగడానికి వచ్చాడు. వ్యక్తి నిష్ఠ ఉన్నదా ఆయనకి? లేదు. ధర్మమే ప్రతిష్టాపన చేయాలి. దానికోసం ఎంతకైనా ఆయన కిందికి దిగాడు, రాయబారిగా వెళ్ళాడు, దూతగా వెళ్ళాడు, రథసారథి చేశాడు. దేనికేం చేశాడు? తన వ్యక్తిత్వాన్ని వదులుకున్నాడు. నేను సాక్షాత్తు విష్ణువుని, శ్రీమన్నారాయణుణ్ణి, నీకు గుర్రపు స్వారీ, నీకు రథాన్ని నడపడం ఏమిటి, నీకు రథాన్ని నడపాలంటే నీ గుర్రాలను కడగాలి, గుర్రాలకు అన్నం పెట్టాలి, గుర్రాలకు అన్నీ చేయాలి అన్నాడా? అనలేదు. ధర్మ సంస్థాపనలో తన భాగాన్ని నిర్వర్తించడానికి రాజసూయ యాగంలో విస్తరాకులన్నీ ఎత్తాడు కృష్ణ పరమాత్మ. అటుకులు తెచ్చిపెడితే కుచేరుడు తిన్నాడు. రాముల వారు శబరి ఎంగిలి చేసిన ఫలాలను తిన్నాడు. ఇవన్నీ చదువుతాం, కానీ మనం ఆచరించడానికి వచ్చేటప్పటికి సున్నా. చదవడం వలన ప్రయోజనం కాదు, వాటిలో కొంత పర్సెంట్ అయినా మనం అది కొంచెం ఎప్రిషియేట్ చేసి ఆలోచించి ఆచరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. అందుకని అహంకారం అనేది మనిషిని ఎదగనివ్వదండి. అహంకారం అనేది మనిషిని లాగుతూనే ఉంటుంది కిందికి, అది ఎంతసేపటికి. దాన్ని దాటి బయటకు వచ్చేవాడే మహానుభావుడు అవుతాడు, మహనీయుడు అవుతాడు. మహాత్ములందరూ కూడా, మహనీయులందరూ కూడా, నేను చెప్పేది ఏదేదో మహాత్ములని పేరు ఉన్నవాళ్ళందరూ కాదండి, మన ఋషులందరూ కూడా. చూడండి, ఋషుల్లో కూడా అహంకారం ఉన్నవాళ్ళు పతనం అయిపోయినారు. వాళ్ళ తపశ్శక్తి అంతా పోయింది, మళ్ళీ తపస్సు చేయాల్సి వచ్చింది. ఋషులంతటి వాళ్ళకే తప్పలేదు పరాభవం. మామూలు మనుషులు ఎట్లుండాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నేను, నాది, నేను అనేది ఇండివిజువాలిటీ ఉండకూడదు. ఇది ప్రతి స్టెప్ స్టెప్లో వస్తూ ఉంటుంది మనకు ముందే. అందుకనే ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ అంటారు. మనం పడడానికి ముందు అహంకారం వస్తుందట. అహంకారం వచ్చిందా, పడబోతున్నావు అని అర్థం. ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ అంటే ఏమిటి అర్థం? ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ తెలుసా అది? ఎందుకు అహంకారాన్ని మనం ప్రోత్సహించుకుంటున్నాం అంటే పడటానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. పడటం అంటే ఏదో పడటం కాదండి, ఫిజికల్గా నువ్వు ఎదురు దెబ్బ తింటావు. నువ్వు రాణించలేవు సమాజంలో, 10 మందిలో రాణించలేవు. ఒక గొప్ప వ్యక్తి, మహాత్ముడి సంగతి వదిలిపెట్టండి, పెద్ద మహానుభావుడిని అవుతానని అక్కర్లేదు, కనీసం మామూలు వ్యక్తిగా సమాజంలో కుటుంబంలో రాణించలేవు. ఏమిటి పెద్ద గొప్పతనం? ఇద్దరు ముగ్గురు మనుషులతో కలిసి మాట్లాడలేవు, కలిసి కూర్చొని చర్చించలేవు, ఆలోచించలేవు, పనిచేయలేవు. ఏమిటి గొప్పతనం? నీకు ఎంత చదువు ఉన్నా ఏం లాభం, ఎంత సంపద ఉంటే ఏం లాభం? వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ విత్ టూ ఫ్యూ పీపుల్, అదండి మనిషిలో ఉన్న బలహీనత. ఆ బలహీనత నుంచి బయట పడినప్పుడే ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు మనిషి. ఇక్కడే బ్రేక్ వస్తే, ఆదిలోనే హంసపాద అయితే ఆత్మజ్ఞానానికి వచ్చేటప్పటికి అంతా సన్యసించాలి. అక్కడ అన్నీ వదిలిపెట్టమంటుంది. త్యాగే నైకే అమృతత్వమానశు ఆత్మసంభావిత. తనని తాను పొగుడుకుంటూ ఉంటాడు. ఎవరు పడినా పొగడాలని కోరుకుంటాడు ఫస్ట్, ఎవరు పొగడకపోతే నేనే పొగుడుకుంటాను, ఇది చేశాను అది చేశానని చెప్పుకుంటుంటాం. అందుకని ఇది చాలా ఎక్కువ అండి, ఎక్కువ మందిలో ఉంటుంది ఇది. దాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. తర్వాత స్తబ్దాహ, గర్వంతో ఉంటారు, ఎరగెంట్ అనమాట. స్తబ్దాహ అంటే ఏమిటి? నమస్కారం చేయరు ఎవరికి, తల వంచరు, స్టిఫ్ కాలర్ నెక్ అంటారు. స్పాండిలోసిస్ వస్తే తింటాడు చూసారా, అట్టుంటాడు. ఎవరికి నమస్కారం చేయాలని కానీ వినయంగా ఉండడం కానీ అవన్నీ ఉండవు మనిషి. స్తబ్దాహ. తర్వాత ధనమాన మదాన్వితాహ, ధనం వలన మద అన్వితాహ. ఎక్కడి నుంచి వస్తుంది ఈ గర్వం అహంకారం అంటే? ధనం వలన వస్తుంది. ధనగర్వం, విద్యాగర్వం, రూపగర్వం, యవ్వన గర్వం, రకరకాల గర్వాలండి మనిషికి. తర్వాత ధనం, మానం. మానం అనేది ఆలోచన లెవెల్లో అన్నమాట. ఈ గర్వం అనేది ధనం ఉన్నప్పుడు వచ్చే గర్వం. మానం అంటే మనస్సు లోపల ఒక ఆలోచన, నేను గొప్పవాడిననే భావనతో నన్ను అందరూ గౌరవించాలి, అని చెప్పి ఒక గర్వం ఉంటుంది లోపల, థాట్ లెవెల్ అన్నమాట. మదం అనేది అది ఎక్స్ప్రెస్ చేస్తాడు, అది మాటల రూపంలో బయటికి చెప్పడం. బాడీ లాంగ్వేజ్ లెవెల్లో మదం అంటారు. మానం అయితే థాట్ లెవెల్, ఆలోచన లెవెల్లో ఉంటుంది. మదం అయితే చేసే పనిలో కాళ్ళు చేతులు నడిచే తీరుగా వేరుగా ఉంటుంది మనిషిలో. ఆ గర్వం అప్పుడే కనపడుతుంది. చైరు వేసుకుని కూర్చోవాలంటే చిన్నగా తీసుకోడు, గర్రం లాగుతాడు. క్లాసులో ఎంతమంది కూర్చొని ఉన్నారు కదా, చిన్నగా తీసి అక్కడ పెట్టుకోవచ్చు కదా కూర్చోవాలంటే, లాగుతాడు. అందరినీ డిస్టర్బ్ చేస్తాడు క్లాస్. ఇక్కడ కాదు నేను వేరే చోట చెప్తున్నా. అది ఆరోగ్యన్స్. నడిచేటప్పుడు శబ్దం చేసుకుంటూ నడవడం. కొంతమంది నడుస్తుంటే పక్క ఇంట్లోకి కూడా వినపడుతుంది. ఆ నడిచే విధంలోనే వాళ్ళు మాట్లాడే సౌండ్, ఆ లెవెల్, అవన్నీ గర్వానికి చిహ్నాలు మనిషికి. దంభేన యజంతే, వాళ్ళు ఏం చేస్తారు, అహంకారంతో కర్మలు చేస్తుంటారు. యజ్ఞయాగాదులు పూజలు పునస్కారాలన్నీ అందరు చూడాలి అని చెప్పి దంభంతో చేస్తూ ఉంటారు. తర్వాత నామయజ్ఞై, నామకే వాస్తి చేస్తుంటారు. నిజంగా చెయ్యాలి దాని మీద శ్రద్ధతో ఏం చెయ్యరు. నా ధనం ఉంది కదా, నాకున్నటువంటి యొక్క ధనాన్ని చూపించుకోవాలంటే బాగా వెండి పాత్రలు, పెద్ద పెద్ద డెకరేషన్లు చేసి అందరిని పిలిచి తన యొక్క ఆస్తుపాస్తులు చూపించుకోవడాని కోసం రిచువల్స్ చేస్తారండి. వాళ్ళ ఆస్తిపాస్తులను చూపించుకోవడం కోసం వెండి పాత్రలు ఏమిటి, బంగారు పాత్రలు ఏమిటి, రకరకాల డెకరేషన్లు ఏమిటి, పూలు ఏమిటి, రకరకాలవన్నీ చెప్పి, స్వీట్స్ ఏమిటి, భోజనం ఎన్ని వేల రూపాయలు అవుతుందో ఒక్కొక్కటి భోజనం పెట్టడానికి, దేనికి అని పెట్టాలని ఆశతో పెడుతున్నాడా. నాకు ఇంత ధనం ఉంది చూసావా, ఎంత గ్రాండ్గా చేశానో చూసావా, లేకపోతే ఈ వివాహానికన్నీ ఇంత ఖర్చు ఎందుకు అవుతుందండి, లక్షలు లక్షలు పెట్టి వివాహాలు ఎందుకండి, ఏమండి లక్షలు లక్షలు పెట్టి వివాహాలు చేయాలా, అప్పు తీసుకొని మరీ చేస్తారు కొంతమంది. ఎందుకండి 10 మందిలో, ఏంటి 10 మందిలో, 10 మందికి తెలియాలి, 10 మందికిలో గౌరవంగా ఉండాలి. ఇది గౌరవం ఎట్లా అవుతుంది, పటాటోపం అంటారు దీన్ని. తెలుగులో అచ్చమైన తెలుగు పదం ఏంటంటే పటాటోపం. ఈ పటాటోపం కోసం చేసేవాడు దంభేన, పేరుకు మాత్రం చేస్తుంటారు. మంత్రాలు వినరు, అక్కడ ఏం జరుగుతుంది ఆ రిచువల్స్ ఏమిటో గమనించరు. వీడియోల మీదనే ఉంటుంది వాళ్ళ ధ్యాస అంతా. వీడియో సరిగ్గా తీస్తున్నాడా లేదా, వీడియోల కోసం. ఆ రోజుల్లో వీడియోలు లేవు. వీడియోలు ఫోటోలకైనా ఇంపార్టెన్స్. ఎవరు వస్తున్నారు మర్యాద పిలవడం, కూర్చోబెట్టడం, వడ్డించడం లేదు. అందరు అడుక్కునేవాళ్ళలాగా బొచ్చులు పెట్టుకొని క్యూలో నుంచుకొని పెట్టి అడుక్కోవాలన్నమాట. వీళ్ళంతా ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడో ఉంటారు, వేషాలు వేసుకొని మేకప్లో ఉంటుంటారు. నీకు మేకప్ ముఖ్యమా, వచ్చిన వాళ్ళకి వడ్డించడం ముఖ్యమా, ఎక్కడండి ఉంది చెప్పండి. కృష్ణుడికి అప్పుడే తెలుసు, ద్వాపర యుగంలో ఉన్నప్పుడే. కలియుగంలో రాబోయేది మరి ఇంకా ఘోరంగా ఉంటుంది. అప్పుడే అట్లా ఉన్నదంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇంకా చెప్పండి మీరే. వాళ్ళ వస్త్రాలు ఎంత కాస్ట్లీవి చూపించుకోవాలి, వాళ్ళ ఆభరణాలు చూపించుకోవాలి, వాళ్ళ స్టేటస్, ఇట్లాంటివన్నీ చేస్తే మనుషుల్లో ప్రేమ అభిమానం ఒక విలువ వచ్చే వాళ్ళకి, వాళ్ళకి ఎంత అతిథి మర్యాద అనేది పోయింది. ఈ రోజుల్లో అతిథి మర్యాద అనే మాట ఉండేది. అతిథి ఏమిటి, మర్యాద ఏమిటి ఇప్పుడు అసలు, అంత వాట్సాప్లోనూ ఇన్విటేషన్లు కూడా ఇళ్ళకి రావడం పిలవడం లేదండి. వెడ్డింగ్ ఇన్విటేషన్లు ఇళ్ళకి రావడం ఏమిటి, ఇంటికి రావడం ఏమిటి, పిలవడం ఏమిటి, ఫోన్లోనే అన్నీ, ఫోన్లోనే దూరం కదండి అంటారు. అదేమంటే ఎప్పుడు పిలుస్తావా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావా, ఎప్పుడు ఒక్కసారి అయితే పెళ్లి చేసుకుంటావు, ఆ ఒక్కసారి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వెళ్ళి పిలవడానికి ఏమిటి నష్టం, పిలవరండి అట్లా. అన్నిటికీ వాట్సాప్లు, అన్నిటికీ ఈమెయిల్స్లోనే, ఫోన్లలో ఇన్విటేషన్లు. ఇదేం అతిథి మర్యాద, అతిథి లేదు మర్యాద లేదండి, అంత పటాటోపం. హూ చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు చెప్తున్నాడు, నేను చెప్పలేదండి. నామయజ్ఞై తే దంభేన అభిధిపూర్వకం, విధిపూర్వకంగా చేయరు వాళ్ళు. విధి లేకుండా చేస్తుంటారంటే నీతి నియమాలు లేకుండా పాటించకుండా చేస్తుంటారు. ఇవన్నీ చేయాలంటే నియమాలు ఉండాలి, అవన్నీ ఏముండవు. పూజారి ఒక టైంకి ముహూర్తం పెట్టాడండి. ముహూర్తం పెడితే ఇంకా కెమెరా వాడు రాలేదంటాడు. ముహూర్తం అయిపోతుందయ్యా అంటే కెమెరా వాడిని రాలేవండి అన్నాడు అనుకోండి. తొందరగా కానివ్వండి, ఫ్లైట్ టైం అవుతుంది, వెళ్ళాలి. ఎవరంటే మా చిన్న అన్న ఫ్లైట్కి పోవాలంట, తొందరగా కానివ్వమంటాడు. ఎవరో ఫ్లైట్కి వెళ్ళిపోవాలి అంటే తొందరగా కానివ్వమంటే ఎట్లా అవుతుంది? ఇదేనండి అభిధి పూర్వకం అంటే. వాళ్ళకి ఆ టైంతో దానితో పని లేదు. మా తొందరకి నువ్వు పరిగెత్తాలి, మేము నిదానంగా చేయమంటే నిదానంగా చేయాలి, త్వరగా చేయమంటే త్వరగా చేయాలి, తగ్గించుకో అంతే అంటారు. ఏంటది విలువ లేదు, ఆ చేసే కర్మ మీద విలువ లేదు, మంత్రాల మీద విలువ లేదు మనిషికి. ఎప్పుడైతే ధనము స్వార్థం మనిషిలో ఆ డాంబికం ఇంకొక మాట డాంబికం పటాటోపం ఇవన్నీ వస్తాయో, మనిషిలో అహంకారం గర్వం వస్తుందో, ఆ మనిషి అసుర గుణం ఉన్నవాడని అర్థం. ఇంతవరకు క్రిందటి వారం చూసాం కనుక ఎవరెవరిలో ఉన్నాయో ఆలోచించకండి. ఇప్పుడు వాళ్ళందరూ రాకూడదు మీ పిక్చర్లోకి. మనకి ఏది చెప్పినా కరెక్ట్గా ఇవి చెప్పిన గుణాలన్నీ ఆయనకు ఉన్నాయండి, ఆవిడకు ఉన్నాయండి. ఆయనకు ఉన్నాయో ఆవిడకు ఉన్నాయో అని ఆలోచించకు నువ్వు. దానివల్ల నీకేం ప్రయోజనం లేదు. నీకు ప్రయోజనం కావాలంటే ఇవి నాలో లేకుండా ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే ఎట్లా ఏ రూపంలో ఉన్నాయి, వీటిని ఎట్లా తొలగించుకోవాలి, ఆ ప్రయత్నం చేయాలి మనం. మన బుద్ధి మనల్ని పనిచేయనివ్వదు కదా, వెంటనే ఎదురు వాళ్ళ మీద చూస్తూ ఉంటుంది. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. తర్వాత 18వ శ్లోకం. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకః. క్రిందటి వారం చెప్పేటప్పుడు నాకంటే గొప్పవాడు లేడు, నేనే గొప్పవాడిని అంటుంటాడు, నేనే దేవుణ్ణి అంటుంటాడని చెప్పాను. అప్పుడు ఈ పాయింట్ చెప్పానో లేదో గుర్తులేదు, మళ్ళీ చెప్తాను. అసురులు నేనే దేవుణ్ణి అంటాడు హిరణ్యకశిపుడు అన్నాడు. మనము ఆ వేదాంతులు కూడా అద్వైతులు కూడా ఏమంటారు, నేనే దేవుణ్ణి అంటాడు. ఆ అసురుడికి ఈ వేదాంతికి ఏమిటి తేడా అంటే ఈయన నేనే దేవుణ్ణి అంటాడు, అహం బ్రహ్మాస్మి అంటాడు. ఆయనేమో నేనే దేవుణ్ణి, నారాయణుడు ఎందుకురా అన్నాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడికి జ్ఞానికి ఏమిటి తేడా? ఈయన నేనే దేవుణ్ణి అన్నప్పుడు ఆత్మదృష్ట్యా, జ్ఞాని నేనే దేవుణ్ణి అన్నప్పుడు ఆత్మదృష్టితో. కానీ హిరణ్యకశిపుడు లాంటి అసురులు దేవుడు ఎక్కడున్నాడురా నేనే దేవుణ్ణి అన్నాడు అనుకోండి, వాడు దేహదృష్టితో అంటున్నాడు. దేహదృష్టితో నువ్వు పరమాత్ముడివి కాలేవు. హనుమంతుల వారు ఏమన్నారు, దేహదృష్ట్యా దాసోహం అన్నాడు, ఆత్మదృష్ట్యా త్వమేవ అహం అన్నాడు. అది అసురులకి దైవీ సంపత్తి ఉన్న వాళ్ళకి తేడా. జ్ఞానులకి అసురులు నేనే దేవుణ్ణి అనేటప్పుడు ఈ రెండింటికి తేడా తెలియాలి. అందుకని ఎవరైనా జ్ఞాని మాట్లాడేటప్పుడు కృష్ణ పరమాత్మ ఎన్నిసార్లు చెప్పాడు నేనే అంతటా ఉన్నాను, నేనే దేవుణ్ణి, నన్నే పూజించు అన్నాడు అంటే ఏమిటి, ఆయన అక్కడ కృష్ణ పరమాత్ముడి గర్వం అనే అర్థం. ఆత్మదృష్టితో చెప్పాడు ఆయన అక్కడ, అవునా? అట్లాగే కదా అర్థం చేసుకోవాలి. మనకు అరకొర జ్ఞానంతో సరిగ్గా జ్ఞానం లేకుండా స్వామిని గారు చెప్పారు నేనే దేవుణ్ణి అని ఇంటికి పోయి అందరు నన్నే పూజించండి అంటే మొట్టిగా వేస్తాడు దేవుడు, రే నువ్వు ఆ దేవుడివి. అహంకారం శరీరం మనస్సు దేవుడు కాలేడు ఎప్పుడు కూడా, అదంతా దోష భూయిష్టం. జ్ఞానివైనప్పుడు మాత్రమే జ్ఞానీయతు ఆత్మ ఇవ మే మతం అన్నారు కృష్ణ పరమాత్మ 12వ అధ్యాయంలో. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. అందుకని నేను దేవుణ్ణి అన్నప్పుడు చెంపలు వేసుకోకూడదు. ఎంత తప్పు అంటున్నావు అంటే ఏమిటి అర్థం? దేహదృష్ట్యా అర్థం చేసుకున్నావు అని అర్థం, అవునా కాదా? ఆత్మదృష్టితో అర్థం చేసుకుంటే ఉనికి ఎరుక ఆత్మ, సచ్చిత్ ఆత్మ, భగవంతుడు సచ్చిత్తే, నేను సచ్చిత్తే కనుక ఐఆమ్ గాడ్. వేదాంతపరంగా ఇక్కడ కర్మకాండలో చెప్తాం యు వర్షిప్ గాడ్, అదే వేదం చెప్తున్నది. నీకు నువ్వు దేవుడని తెలుసుకునే వరకు నువ్వు దేవుణ్ణి పూజించు. పూజించగా ఒకనాటికి నువ్వే ఆత్మ, ఆ దేవుడు నిజస్వరూపం ఆత్మ, నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటావు అని చెప్పా. ఈ పిచ్చి లోకం ఉన్నారు చూసారా జనం, నాస్తికులు, దేవుడు లేడు, దేవుణ్ణి ఎందుకు పూజించడం అంటాడు. ఇంతదాకా వస్తే కదా రాడుగా. నాస్తికుల సంగతి వదిలిపెట్టండి, మన పిల్లల సంగతి ఏంటి? దేవుడి మీద ఎంత నమ్మకంగా ఉంటున్నారు వాళ్ళు చెప్పండి మీరే. అందుకని మనిషి ఓర్పుగా గురువు దగ్గర అనేక సంవత్సరాలు శ్రద్ధతో నమ్మకంతో చదవాలి. ఆ పిల్లవాడు చూడండి, పుట్టగానే వాడికి 1-2 ఏళ్ళు రాగానే వాళ్ళమ్మ చెప్తుంది, ఒరే మీ నాన్నరా అంటుంది. ఎట్లా నమ్ముతున్నాడు వాడు? నమ్ముతున్నాడా లేదా? తల్లి మీద ఎంత నమ్మకం చూడండి. తల్లి చెప్తే కదా ఎవరో తండ్రి తెలుస్తుంది. తల్లి చెప్తోంది, ఒరే మీ నాన్నరా, నాన్న నాన్న అంటాడు. చూశాడా వీడు, ఇప్పుడు పుట్టాడు, నిన్న కాక మొన్న పుట్టాడు. అమ్మ మాట మీద ఎంత నమ్మకం చూశాడా? 10 సంవత్సరాలు అయిన తర్వాత అమ్మ నేను నమ్మను అంటాడా? నమ్మను అనటానికి కూడా నీకు ప్రమాణం లేదు. ఏమండి, చాలా సీరియస్ మ్యాటర్, అవునా? వీడు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను నమ్మనమ్మా, ఈయన మన నాన్న, నేను నమ్మను అనగలడా? అనగలడా? అలా అనడానికి నీకేమైనా ప్రమాణం ఉందా? నీకు ఆధారం ఉన్నది ఏదన్నా? లేదు. అందుకని తల్లి మాట నమ్ముతాడు చూడండి బిడ్డ. అది శాస్త్రం కూడా. నువ్వు ఇది కాదని చెప్పడానికి లేదు, శాస్త్రంలో దోషాలు ఎంచే శక్తి నీకు లేదు, నమ్మి తీరాలి. ఎలాగైతే తల్లి చెప్తే తండ్రి, వీడు ఈయనే తల్లి తండ్రి అని చెప్పినాడు పిల్లవాడు, ఎంత నమ్ముతున్నాడు. నమ్మినవాడు బాగుపడతాడు, నమ్మకపోతే ఎవరికి నష్టం? తల్లికా నష్టం, తండ్రికా నష్టం? పిల్లవాడి క్షేమం కోసం. అదేవిధంగా శాస్త్ర మాత మనకు మన నిజస్వరూపాన్ని గురించి తెలియజేయడానికి ఎన్ని మెట్లు మన కోసం వేస్తుందో తెలుసా? ఎన్ని మెట్లు వేస్తున్నది శాస్త్రం. ఈ లోపల వీడి మెట్లెక్కేటప్పటికీ మెట్ల దాకా రానివాడొకడు, మెట్లెక్కుతూ 1వ మెట్లో పడేవాడొకడు, మళ్ళీ లేవలేక 2వ మెట్లో పడేవాడొకడు, 3వ మెట్లో పడేవాడొకడు, పైదాకా వచ్చేవాడెవడండి? ఎంత శ్రద్ధ కావాలి, ఎంత ప్రేమ కావాలి, ఎంత భక్తి కావాలి, ఎంత సరెండర్ శరణాగతి కావాలి, ఎంత ఇండివిజువాలిటీని వదులుకోవాలి, ఎన్ని అసుర గుణాలు వదులుకుంటే ఇక్కడికి చేరతామో తెలుసా? ఈవెన్ దైవ గుణాలని కూడా వదులుకోమంటున్నాడు. అన్యత్ర ధర్మాద్ అన్యత్ర అధర్మాద్, పుణ్యం కూడా వద్దు నాకు, దైవ గుణాలకు కూడా నేను తమోగుణం నుంచి రజోగుణానికి వచ్చి, రజోగుణం నుంచి సత్వగుణానికి వచ్చి, సత్వగుణం కూడా గుణాన్ని దాటిపోమన్నాడు. గుణాతీత భవ అర్జున అన్నాడు. అది మర్చిపోయినా 14వ అధ్యాయం ఎప్పుడో, అంటే 14, 15, 16 వచ్చాం కదా, రివిజన్ చేస్తే కదా. పుస్తకం పెట్టే చేస్తావో, సీడీ పెట్టుకునే చేస్తావో రివిజన్, లేకపోతే మనసులో కూర్చొని ధ్యానంలోనే చేస్తావో, నీ ఇష్టం, ఎలాగన్నా చెయ్యి. ఎంతవరకు నువ్వు ఆత్మశాస్త్రంలో ఉంటావో అంత రక్షణ నీకు తొందరగా, లేదా అంతే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. దీనికి ఒక్కటే మార్గం, మనకు సహకరించాలి అంటే అన్ని మన ఇంద్రియాలు, మనసు, శరీరం అన్నీ కూడా, మన పరిసరాలు, పరిస్థితులన్నీ భగవంతుడు ఒక్కడే శరణం. భగవంతుడిని నమ్ముకుంటే తప్ప మార్గమే లేదు. ఆయన అట్లా మనల్ని చేయి పెట్టుకుని నడిపించి తీసుకెళ్తాడు. ఎలా చెప్తే ఆయన అలా చెయ్యి అంతే. ఆయన ఎలా చెప్తున్నాడో నాకేం తెలుస్తుంది అన్నాడు. ఆయన ఏ రూపంలో వస్తాడో ఎట్లా వస్తాడో నీకే తెలియదు, అందుకని ఎట్లా వస్తున్నాడో ఏం చేస్తున్నాడో అడగకు. భక్తితో నమ్మాలి, అర్థమైందా? అది శరణాగతి అంటే. శరణాగతి ఉన్న వ్యక్తి మాత్రమే భగవంతుడు రక్షిస్తాడు. ఆయన్ని ప్రేమించినప్పుడే కదండి మనల్ని ఆయన చూసుకుంటాడు. అందుకనే భక్తుడైన వాడు జ్ఞాని అవుతాడు, భక్తుడు కానివాడు జ్ఞాని కాలేడు. అందుకని ఎవ్రీ జ్ఞాని ఏ గ్రేట్ భక్త ఫస్ట్, దెన్ ఓన్లీ హీ బికమ్స్ ఏ జ్ఞాని. ప్రతి భక్తుడు జ్ఞాని కాలేకపోవచ్చు, కానీ ప్రతి జ్ఞాని ఒక భక్తుడే. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనిషికి మూడు శత్రువులు ఉన్నారు, కామం, క్రోధం, లోభం ఆశ్రిత్య అహంకారం. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం ఆశ్రితాహ. ఈ అసురిక సంపద ఉన్నవాళ్ళు వీళ్ళు దేన్ని ఆశ్రయించుంటారు తెలుసా? భగవంతుడిని ఆశ్రయించరు, అహంకారాన్ని ఆశ్రయించుంటారు. ఆశ్రితాహ అంటే ది రిసార్ట్ టు, అహంకారంతోనే ఉంటారు ఎప్పుడు. మాట, చేతలన్నీ కూడా, ఆలోచనలన్నీ అహంకారంలోనే ఉంటారు. కొంతమంది బయటికి కనపడతారు, కొంతమంది బయటికి కనపడరు. పై పైకి ఉంటుంది కొంతమంది అహంకారం, కొంతమందికి లోపల ఉంటుంది అహంకారం. పైకున్నా లోపలున్నా పడేది ఎవరు? వాడే. ఎవరికి ఉంటుందో వాడే పడతాడు అహంకారం. కృష్ణుడు ఇంకో చోట కూడా అన్నాడు, అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం. మూఢులు నా నిజస్వరూపాన్ని తెలుసుకోవడం లేదు అర్జున, ఆత్మసత్చిత్తునని తెలుసుకోవటం లేదు. నేను ఆడినని కృష్ణుడిని, గోపిగా కృష్ణుడిని అనుకుంటున్నారు వాళ్ళు. ఆ రూపం ద్వారా నన్ను వాళ్ళు చివరికి ఈ రూపాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా ఆ రూపమే నేను అనుకొని ఆ రూపాన్ని తిడుతున్నారు. కాసేపు మాలేస్తారు, కాసేపు తిడతారు, పైన పెడతారు, కాసేపు కింద పెడతారు. ఆయన్ని పైన పెట్టినా కింద పెట్టినా ఆయనకేమిటి నష్టం? అంతటా ఉన్నాడు ఆయన, నష్టపోయేది మనమే, ఆయనేం కాదు నష్టపోయేది. భక్తులు ఉంటారండి అట్లా, వాళ్ళ పనులన్నీ జరుగుతుంటే భగవంతుడు అక్కడ ఉంటాడు పైన, జరగకపోతే కిందకి వెళ్తాడు. అప్పుడు ఇంకొక ఆయన వస్తాడు పైకి, ఇంకో రూపాన్ని పెడతారు పైన, మళ్ళీ ఆయన కూడా పనిచేయకపోతే అచ్చు అంటాడు, ఆయన్ని మారుస్తారు. వీడు భక్తుడు, ఆయన పనిష్ చేయాలనుకుంటే ఎప్పుడో చేయొచ్చు, భగవంతుడు చెయ్యడు పాపం. ఏదోలే పెట్టు, అన్ని రూపాలు నేనే కదా, చెయ్యి అంటాడు. నష్టపోయేది నువ్వే. మూర్ఖులండి మనుషులు, ఎంత మూర్ఖులంటే అంత మూర్ఖులు అన్నమాట. అందుకని భగవద్భక్తి ఉన్నవాడు రక్షింపబడతాడు ఎప్పుడు కూడా. అహంకారం గర్వం అన్నమాట. తర్వాత బలం. బలం అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సబ్జెక్టివిటీ అన్నమాట. అన్నీ తన దృష్టితోనే, తన కోణంతోనే చూస్తాడు. అందరి మీద ఒక లేబుల్ వేసేస్తాడు, ఈ మనిషి ఇట్లా, ఆ మనిషి ఇట్లా, ఆయన అట్లా. అందరి మీద మనం మానసికంగానే ఆలోచించి, ఓ ఆయన అట్లా, ఆయన ఇట్లా వచ్చాడంటే, ఈయన మాట్లాడాడంటే ఇదై ఉంటుంది, అదై ఉంటుంది, అంత సబ్జెక్టివిటీ అన్నమాట. అంత నా దృక్కోణంలోనే నా ఆలోచనలో అని ఆలోచిస్తా, అంత తప్పే, ఒక్కటి సత్యం కాదు. కానీ బుద్ధి ఏం చేస్తుంది, తనకు తోచినట్లుగా తను ఒక ముద్ర వేసేస్తుంది ఒక్కొక్క మనిషి మీద, ఒక్కొక్క వ్యక్తి మీద, ఒక్కొక్క పరిస్థితి మీద. దాన్ని ఇట్లా ఇప్పుడు సిఏఏ వచ్చింది కదా చూడండి, ఒక్కడన్నా ఆలోచించేవాడు లేడు. సిఏఏ అంటే ఏమిట్రా అంటే చెప్పమంటే చెప్పలేడు. అందరు యాజిటేషన్ మాత్రం చేస్తారు, కొట్టుకుంటారు, చంపుకుండి రక్తపాతం. అవసరమా? ఆలోచన లేనే లేదు ఒకటి. పుష్పేంద్ర కులశ్రేష్ఠ అని ఒక ఆయన మాట్లాడతారండి. మీలో ఎంతమందికి హిందీ వచ్చండి, చేయొచ్చండి, బాగా అర్థం చేసుకోగలం. మీరు ఇంటికి వెళ్ళి వెంటనే పుష్పేంద్ర కులశ్రేష్ఠ ఆయన పేరండి, ఆయన లెక్చర్ విని మీకు ఏ భాషలతో వీలైతే ఆ భాషలో ట్రాన్స్లేట్ చేయండి ఒక్కొక్క టాక్ని. అది ప్రతి ఒక్కళ్ళు వినాలి. అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఆయన చెప్పేది. ఈ సమాజానికి ఇప్పుడు కావలసినటువంటి తక్షణం తక్షణం ఇమ్మీడియట్లీ ఆయన వాక్యాలు, ఆయన వాక్యాలే శరణం జనాన్ని నడిపించడానికి. ఆయన అంటాడు గవర్నమెంట్లు కాదండి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ప్రైమ్ మినిస్టర్లు వస్తుంటారు పోతుంటారు, సనాతన ధర్మ, సనాతన ధర్మాన్ని ప్రపంచం మొత్తం కూడా సనాతన ధర్మం కోసం ఎదురు చూస్తున్నది. ఇక్కడున్న హిందువులకే సనాతన ధర్మం తెలియదు, ప్రపంచం వాళ్ళందరూ సనాతన ధర్మం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకటి కాదు, ఒక విషయం కాదు, దేశంలో ఎన్ని విషయాలు మాట్లాడతారు ఆయన, ఆయన మాట్లాడని విషయమే లేదు అస్సలు. అది మీరందరూ తప్పకుండా విని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ తమిళంలో కానీ ట్రాన్స్లేట్ చేయండి, చేసి 10 మందికి చెప్పండి. తక్షణం మనం చేయవలసిన పని అది, సనాతన ధర్మం రక్షింపబడాలంటే. అలాంటి వాళ్ళు చాలామంది చేస్తున్నారు. అనుకోకుండా నేను వినడం జరిగింది ఆయన ఉపన్యాసం, చాలా ఉపన్యాసాలు విన్నాను. అది మీరు టైప్ చేస్తేనే ఆ పేరు వచ్చేస్తుంది, ఆ ఉపన్యాసాలు వినండి. మనిషి ధర్మం అనేది ఎంత ముఖ్యం అనేది తెలియాలంటే చూడండి, కృష్ణ పరమాత్మ గురించి అందరి గురించి మాట్లాడతారు ఆయన. అసలు రామాయణం గురించి, భారతం గురించి, కృష్ణుడి గురించి, సనాతన ధర్మాన్ని గురించి. సమాజంలో మనందరం మనుషులందరూ నిద్రపోతున్నారు, ధర్మమే తెలియకుండా ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం, ఎందుకు వచ్చింది మనకి ఈ పరిస్థితి, అన్నీ చక్కగా చెప్తున్నారు ఆయన. ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? పాకిస్తాన్ నుంచి వచ్చారు. పాకిస్తాన్లో పనిచేసి పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్ అంతా ఆయన, వాళ్ళ జాతకం అంతా ఆయన చేతుల్లో ఉంది, ఆయనకి తెలుసు అక్కడ ఏం జరుగుతోంది, ఎలా ఏం చేస్తున్నారు అన్నీ తెలుసు. అంత మేధావి, అంత మేధస్సు. సరే వినండి. ఇప్పుడు బలం అంటే సబ్జెక్టివిటీ ఉండకూడదు మనిషి. సనాతన ధర్మము, ఏది ధర్మము, ఏది ఉచితము, ఏది అనుచితము, అవి ఉండాలి. కానీ నా కళ్ళద్దాలతో నేను చూడకూడదు, నా దృక్కోణంతో నేను చూడకూడదు. ధర్మం ముందు పెట్టుకొని చూడాలి, శాస్త్రం ప్రమాణంగా ఉండాలి. అది దర్పం. దర్పం అంటే ఎరగెన్సే, అన్నీ సినానిమ్స్, కొంచెం కొంచెం బాడీ లెవెల్లో, వాక్ లెవెల్లో, థాట్ లెవెల్లో అన్నమాట. దర్పం రూడ్నెస్ అన్నమాట, చాలా రూడ్గా ఉంటారు. చెప్పాను కదా కుర్చి జరపమని బ్రర్రని జరుపుతాడు. రూడ్నెస్, ప్రతి పని రూడ్గా చేస్తారన్నమాట. సాఫ్ట్గా చేయడం, స్మూత్గా చేయడం, మాట్లాడటం ఉండదు. మాట్లాడటము రూడ్గా మాట్లాడతారు, పనులు రూడ్గా చేస్తారు, ఆలోచనలు కూడా రూడ్గా ఉంటాయి, సాఫ్ట్గానే ఉండేవాళ్ళు. అది కామం, కోరికలు, విపరీతమైన కోరికలు ఉంటాయి. క్రోధం, కోపం, విపరీతమైన కోరిక. క్రోధం, కోపం ముక్కు మీదనే ఉంటుంది కోపం మనిషికి. గొప్పగా అనుకుంటుంటాడు, కోపం ఉన్నవాడు ఎంత పతనం అవుతాడో తెలుసా? కామక్రోధాలేనండి మనిషికి శత్రువులు. అధార్మికమైన కామములు, ధార్మికమైన కోపం ఉంటుందా? ధార్మికమైన కామం ఉండొచ్చు, కోరిక ఉండొచ్చు. కాల క్లాసుకు రావాలనేది ధార్మికమైనదా కాదా? కోరిక. ధార్మికమైన కామం ఉండొచ్చు కానివ్వండి, ధార్మికమైన కోపం ఉండదండి. ధార్మికమైన కోపం ఉండదు. యూ కెనాట్ జస్టిఫై యువర్ యాంగర్. యాంగర్ ఈజ్ యాంగర్, ఇట్ ఈజ్ ఆల్వేస్ ఎనిమికల్. అందుకని మూడు టెస్టులు చేసుకుంటుంటారు అందరు సామాన్యంగా. షుగర్ టెస్ట్, బ్లడ్ ప్రెషర్ టెస్ట్, వెయిట్ టెస్ట్. వెయిట్ చూసుకుంటూ ఉండాలి, మానిటర్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ అప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. బ్లడ్ ప్రెషర్, ఈ మూడు సరిగ్గా లేకపోతే ఏమవుతుందో మీకు తెలుసు. అన్నిటికీ ఒబేసిటీ కారణం, ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ అన్ని రోగాలకు స్థానం అండి. బ్లడ్ ప్రెషరు, షుగర్, వీటిని మానిటర్ చేసుకుంటూ ఉంటామా? అట్లాగే కామం, క్రోధం, లోభం, మూడింటిని మానిటర్ చేసుకుంటే టెస్ట్ చేసుకోవాలి. వాటి వల్లనే దర్పం, అహంకారం అన్నీ వచ్చేది. క్రోధం, అభ్యసూయకాహ, అవతల వాళ్ళని గురించి నిందించడం. ఆల్వేస్ ఎవరు ఏది మాట్లాడినా కూడా అపార్థం చేసుకుంటూ ఉంటాడు, తప్పుగా ఆలోచిస్తాడు, వక్ర బుద్ధితో ఆలోచించి. అభ్యసూయకాహ, అవతల వాళ్ళని నిందించడమే పని. అందులో ఏం మంచి ఉందో ఆలోచించడు, సరిగ్గా దాన్ని విశ్లేషణ చేయలేడు. విశ్లేషణ చేయడానికి ముందే తన అహంకారం, కోపం, తాపాలు ఉండడం వలన దాని వాళ్ళని నిందిస్తాడనమాట, పరనింద చేయడం. కనుక ఇటువంటివి చేసేవాడు ఎప్పుడు సుఖపడలేడు, మూర్ఖుడు కదా, వాళ్ళకి సుఖం ఉండదు, శాంతి ఉండదు. అభ్యసూయకాహ ప్రద్విషంతః మాం, భగవంతుడినే ద్వేషిస్తుంటారు. చూడండి, హే అర్జున, మాం ప్రద్విషంతః, ఈ దర్పం, అహంకారం, కామం, క్రోధం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నన్ను నిందిస్తుంటారా? పాపం కృష్ణుడు అందరికీ ఇప్పటికీ నిందిస్తున్నారా లేదా? కృష్ణుడిని ఇప్పటికీ నిందిస్తారండి. పాపం వాళ్ళు ఏ యుగంలోనూ రాముని ఇప్పటికీ నిందిస్తారు, కృష్ణుడిని నిందిస్తారు. వీడేదో చూసినట్టు మాట్లాడుతుంటాడు అనవసరంగా. చూడండి, వీడికి జైల్లో పెట్టినా బుద్ధి రాదు. కరెక్ట్గా జైలుకి పంపిస్తా ఉన్నప్పుడు ఒళ్ళు బాగుండదు వీళ్ళందరికీ. అరెస్ట్ అనగానే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, అరెస్ట్ అనగానే డాక్టర్ చెకప్ అంటారు, నాట్ వెల్ అంటారు, అంతకుముందు దాకా బాగానే ఉంటారు. దేవుణ్ణి గురించి నిందించడానికి ఎట్లా నిందిస్తున్నారో తెలుసా దేవుణ్ణి? నువ్వెవరసం దేవుని గురించి నిందించడానికి? నీకేం తెలుసు కనుక నిందిస్తున్నావు? ప్రద్విషంతః మాం ఆత్మపరదేహేషు. ఆత్మపరదేహేషు అంటే ఇక్కడ నేను అందరి శరీరాల్లోనూ ఉన్నాను, ఇతరుల శరీరాల్లోనూ ఉన్నాను, ఈ శరీరంలోనూ ఉన్నాను, వాళ్ళ ద్వేషించేవాడి శరీరంలోనూ ఉన్నాను. చూడండి, ఆ ద్వేషించేవాడు అందరినీ ద్వేషిస్తుంటాడు, ఈడు నన్ను ద్వేషిస్తాడు, అందరినీ ద్వేషిస్తుంటాడు. నేను ఎక్కడున్నాను? ఈ ద్వేషించేవాడిలో ఉన్నాను, ద్వేషింపబడేవాడిలో కూడా ఉన్నాను. ఆత్మ పరదేహేషు అంటే వాడిలో ఉన్నాను, ద్వేషించేవాడిలోనూ ఉన్నాను, ద్వేషింపబడే వాళ్ళలోనూ ఉన్నాడు. ఈ బుద్ధి వీడికి లేదు, ఎందుకు ద్వేషించడం? ద్వేషించకూడదు. తప్పు ఉన్నప్పుడు ఆ తప్పుని ఎట్లా సరిదిద్దాలనే దానికి ఒక మార్గం ఉంటుంది. ద్వేషం కాదు మార్గం, అవునా? కనుక ఇటువంటి విషయాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ అద్భుతంగా, మనం ఒక్కసారి చదివితే అర్థమయ్యేది కాదండి భగవద్గీత, వందల సార్లు చదవాలి. ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అనేది జీవితాంతం చదువుతూ ఉంటే అందులో కొంచెం 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 జీర్ణం చేసుకుంటాం. తర్వాత శ్లోకం 19, తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీ ఆసూయిష్యేవ యోనిషు. దానివల్ల ఫలమేమిటి, వారికి పట్టే గతి ఏమిటి, దుర్గతి ఏమిటి? ఎవరైతే దర్పం, అహంకారం, కామం, క్రోధం ఇట్లాంటి వాటితో నన్ను నిందిస్తూ ఉంటారు, నేను అందరి యందు ఉన్నటువంటి వారిని నిందిస్తూ ఉంటారు, వాళ్ళకేం గతో తెలుసా అర్జున? చెప్తాను విను. తాన్ అహం ద్విషత క్రూరాన్, ఆ ద్వేషించే ఆ క్రూరులను నేను సంసారేషు క్షిపామి. అహం, ఇక్కడ ఇవన్నీ మొదటి అన్నీ అడ్జెక్టివ్లు, నరాధమాన్, క్రూరాన్, ద్విషత, అహం క్షిపామి సంసారేషు. ఈ మనుషులలో అధములైనటువంటి వాళ్ళు వీళ్ళు, ఎవరు క్రిందటి చెప్పిన గుణాలు ఉన్న వాళ్ళందరూ, వీళ్ళందరినీ, అసురగుణం ఉన్న వాళ్ళందరినీ నేను నరాధములని, క్రూరులైన వాళ్ళని, అందరినీ ద్వేషించేవాళ్ళని, నన్ను ద్వేషించేవాళ్ళని, అందరినీ ద్వేషించేవాళ్ళని సంసారేషు, ఈ సంసారమునందు వ్యాధి, జర, మరణ ఉన్నటువంటి ఈ దుఃఖసాగరమైనటువంటి ఈ ప్రపంచంలో మళ్ళీ మళ్ళీ క్షిపామి, పడేస్తాను వాళ్ళని, అందులో పడేస్తాను. క్షిపామి అజస్రం అశుభాను ఆసురీషు యోనిషు, ఆసురీషు ఏవ యోనిషు, అంటే యోని అంటే గర్భం, శరీరము అని అర్థం. ఆసురి అంటే ఏమిటి, ఇంకా హీనమైనటువంటి శరీరాలని ఇస్తాను వాళ్ళకి. డైనోసరస్గాను పుడతాడు, ఆక్టోపస్గా పుడతాడు, ఊరి తిట్టినంటే ఊరికే పోడండి వాడిని, బల్లి నల్లి పిల్లి కుక్క చీమలాగా పుట్టిస్తాను నేను వాడిని. చెప్పాను ఎక్కడ, వానపాములాగాను, కాళ్ళ జర్రిలాగాను, తేలులుగాను పుడతాడు వాడు, అది అర్థం. ఆసురీష్ యోనిషు అంటే అటువంటి హీనమైన క్రూరమైనటువంటి శరీరాలను పొందుతాడు వాడు. మళ్ళీ పొందడం కాదు, అందులో పడేస్తానంటున్నాడు. క్షిపామి అన్నాడు, ఎక్కడో మట్టిలో పురుగులాగా పుడతాడు. కుమ్మరి పురుగు చూసారా, ఎక్కడ ఏ పాపం చేశాడో, ఎవరెవరిని ఆస్తులన్నీ తొలిచాడో వీడు, ఇక్కడ తొలుస్తున్నాడు మట్టిని. కుమ్మరి పురుగు అంటారు, మట్టిలోనే ఉంటుంది అది, మట్టిలోనే పుడుతుంది, మట్టిలోనే పెరుగుతుంది, మట్టిలోనే చచ్చిపోతుంది. ఎన్ని జీవరాశులు, 84,000 కోట్ల జీవరాశుల్లో 83 కోట్ల జీవరాశులన్నీ పాపం చేసినవేనండి. అర్థమైందా? ఒక్క మనిషి మాత్రమే కాస్త పుణ్యం, కాస్త పాపం మిక్సం చేసుకొని వచ్చాం. ఇప్పుడు మళ్ళీ పాపం చేస్తున్నాడు కదా, ఎంతమంది చేస్తున్నారు చూసారా పాపం, ఎన్ని పాపాలు చేస్తున్నారు. చేసింది చాలక మళ్ళీ పోతానంటాడు, పో నరక కూపంలోకి పోయి బాధపడతావు అన్నాడు. కోళ్ళుని వాటిని చంపడానికి తీసిపోతాడు చూసారా, వ్యాన్లో పొద్దున్నే. ఎందుకంటే మనిషిగా పుట్టి వాటిని తిన్నాడు, మాంసం తిన్నాడు. ఈ కోడి ఏం చేస్తుంటే, మాంసం నన్ను తిన్నాడు, నన్ను తిన్నాడు అని చెప్పి వాడిని నేను తింటాను నెక్స్ట్ జన్మలో అంటుంది అది. అందుకని వీడు కోడి అయిపోతాడు. తర్వాత శ్లోకం, ఆసురీం యోని మా పన్నాః మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాంగతిం. ఆసురీం యోని మాపన్నాః, సరే ఆ యొక్క హీనమైనటువంటి శరీరాలను పొందేట్లు చేస్తాను వాడని. ఎవరికైతే దర్పం, అహంకారం, గర్వం, ఆసురి గుణాలు ఉంటాయో వాళ్ళని, జన్మని జన్మని, ఒక జన్మ కాదు, ఈ మూఢుల్ని మళ్ళీ 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 అవే జన్మలో, ఒకటే పాపం ఎన్ని పాపాలు చేస్తుంటారు, అవన్నీ మళ్ళీ మళ్ళీ జన్మలో మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తున్నాడు కదా పాపం వచ్చినవాడు. క్లాస్కి వెళ్ళి విని మంచిగా మంచిగా ఉండొచ్చు కదా, వినడు. ఎక్కడండి ఎవరు పాపాలు చేసేదండి? జంతువులు చెయ్యవండి పాపాలు, మనిషే చేసేది. దేవతలు పాపాలు చేయరు, పశువులు చెయ్యలేవు పాపం. పాపం చేసేదల్లా మనిషే కనుక రెడీగా ఉంటాయి. ఏ జన్మ అక్కడికా ఇక్కడికి, అక్కడికా ఇక్కడికా మనకు తెలుస్తుంది. ఎక్కువ మంది ఇక్కడికి పోతారో అక్కడికి పోతారో మనకు తెలుస్తుందంటే మన ముందు చూస్తున్నాం కదా పాపాలు చేసేవాళ్ళందరినీ. కృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఇక్కడికి పంపిస్తా అన్నాడు. జన్మని జన్మని మళ్ళీ మళ్ళీ జన్మల్లో మాం అప్రాప్య, వాడు నన్ను పొందలేక. ఏ కౌంతయ్య, వాళ్ళు నన్ను పొందలేరు. ఎవరు? బల్లి, నెల్లి, పిల్లి, కుక్క ఎట్లా పొందుతారండి భగవంతుడిని? పొందగలరా? ఇక్కడ గొంతు చించుకొని గురువు చెప్తుంటేనే అర్థం కావడంలే. వాటికి గురువు లేదు, శాస్త్రం లేదు, ఏమీ లేదు, అర్థమే కాదు. ఇంకా వాళ్ళకే మోక్షం వచ్చేది రాదు. బుద్ధున్న మనిషే వినడం లేదే, బుద్ధి లేని పాపం అవే వింటాయి. మాం అప్రాప్య, నన్ను పొందలేక. తతో యాంతి పరమాం గతిం, నన్ను పొందలేక. పరమాం గతిం అప్రాప్య మూడాహ జన్మని జన్మని ఆసురీం యోని మాపన్నాహ. నన్ను పొందలేక మళ్ళీ మళ్ళీ ఆ జన్మల్లోనే హీనమైన జన్మలు పొందుతుంటారు. మూఢా జన్మని జన్మని వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.